మీరు కుల వ్యవస్థ గురించి తీసిన సినిమా మరో మలుపు అన్నారు. ఈ కుల వ్యవస్థ గురించి ఒక చిన్న ప్రశ్న అండి. మీరు తీసిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నాయుడు, వర్మ ఇట్లా కులాల పేరుతో ఉంటాయి, అంటే లీడ్ క్యారెక్టర్ కులం పేరుతో, ఇంద్ర అంటే ఇంద్రసేనారెడ్డి, అందులో రెడ్డి, నాయుడు ఇట్లా కులాల పేరుతో పెట్టి, కాకపోతే దానికి ఒక రకమైన తప్పు అవగాహనగా ఉంది కొందరిలో. ఏంటంటే ఇదేదో కుల, నేను అనుకునేది ఏంటంటే ఆ కుల వ్యవస్థ అనేది ఉన్నది, మనం మాట్లాడకుండా కామ్గా కూర్చుంటే దాని వల్ల దాని ప్రక్షాళన జరగదు. అది ఎదురుకి తీసుకొచ్చి దాంట్లో జరిగే కుళ్ళని చూపించగలిగితేనే దాంట్లో అర్థం అనేది ఉందని నేను అనుకుంటాను. మీరేమంటారు?
అయినప్పుడు మరో మలుపులోనే ఒక డైలాగ్ శివకృష్ణ ద్వారా చెప్పించేవాడిని, కులం అనే కాలం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు అని అడుగుతాడు ప్రిన్సిపాల్. నాకు ఇష్టం లేదు అంటాడు అని అక్కడ డైలాగ్ రాశాడు. ఏంటి గడ్డం వేయించినట్టు కులం పేరు చెప్పడం కూడా ఫ్యాషన్ అనుకుంటున్నావంటే, అది కాదు మహాశయ, ముఖం నమూనాలను బట్టి ఎవడే కులం వాడో కనిపెట్టి వేసే మహామేధావులున్న సమాజం మనది, అందుకే నా ముఖం నమూనా తెలియకుండా గడ్డాన్ని అడ్డంగా పెంచుతున్నానంటాడు. అంటే ఆ రోజునే మేము కుల వ్యవస్థ మీద దాడి చేసామండి మరో మలుపులోనే, ఇది రాకూడదు అని. అంటే అసలు ఈ కులం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే కళాశాలల్లో కాలమ్స్ లో వచ్చేస్తుందండి. ఇది మీకు క్యాస్ట్ అని. ఇది నేను ఎక్కడ గమనించానంటేనండి, మా కాలేజీలో ఎలక్షన్లు వచ్చినప్పుడు మా అకౌంటెంట్ల దగ్గరికి, గుమ్మసాల దగ్గరికి వెళ్లి పర్టికులర్ కులాల పిల్లలు, మా కమ్యూనిటీ పిల్లలు ఎంతమంది చేరారు ఈ సంవత్సరం కాలేజీలోనే ఎత్తుక్కునేవారు సార్. అది చూసి బాధ వేసి నేను రాశానండి ఆ డైలాగ్ని. అంటే అండి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం నిలబెట్టవచ్చు అని కొన్ని కులాల వాళ్ళు అలా చేయటం నాకు చాలా బాధ కలిగింది. అసలు నేను చాలా మంది రాజకీయ నాయకులతో అదే చెప్తాండి, ఎప్పుడైనా పార్లమెంట్ లో చెప్పండి ఎవరో అవసరమైన వాళ్ళకి కులం పేరు చెప్పకుండా, వాళ్ళకి అవసరమైనప్పుడు బీసీ అనో ఎస్సీ అనో రాయమానని తప్ప మిగతా కులం పేరు రాయకుండా మిగతా వాళ్ళు క్యాస్ట్ అనేదాన్ని కాలంలోంచి తీసేస్తే ఇవాళ కాకపోయినా 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో మెల్లిగా వెళ్ళిపోతుంది. లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలైనా ఈ కుల వ్యవస్థను కాపాడలేరు, ఇలాగే దాన్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు వీళ్ళందరూ పర్టికులర్ గా కాపాడుతూ ఉంటారని చెప్పడం జరిగిందండి. పోతే మీరు అన్న ఈ సమరసింహారెడ్డి ఏంటంటే, ముందు సమరసింహం అండి దాని టైటిల్. ఎందుకు పెట్టాము అంటే ఒక వ్యక్తి పేరుతో అయితే నేను ఇప్పుడు సమరసింహం అంటే అందరినీ చంపాలి, కానీ చివరిలో అతను ఆ కత్తులు పారేస్తున్నాడండి అవతల. ఎవరైతే తన వాళ్ళని చంపడానికి కారకులయ్యారో వాళ్ళని వదిలేస్తున్నాడు. అంటే ఈ ఫ్యాక్షన్ వద్దు అని ఒక మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్ అయింది అది. అతన్ని ఆ పర్టికులర్ గా అట్లా తీసుకున్నాను తప్ప ఈ కులం గొప్పది ఇంకో కులం గొప్పది కాదు అంటే కుల వ్యవస్థకు చెందుతుంది అనండి. ఒక కులం పేరుతో రాసినంత మాత్రాన ఆ కులాన్ని మనం హైలైట్ చేసినట్టు ఏం చేయలేదండి అక్కడ. అలాగే ఇప్పుడు మీరు చూసుకోండి, నరసింహ నాయుడు అంటే నాయుడు పెరిగిపోలేదు, ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి అంటే రెడ్డి పెరిగిపోలేదండి. ఊరికే ఆ పేర్లని మనం ఆయా ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ అలా జరుగుతుందంటే ఇది ఒక వాస్తవాన్ని నమ్మించటానికి, జరుగుతున్న కథ ఒక వాస్తవాన్ని నమ్మాలంటే అలాంటి పేర్లు కావాలి అని ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూశాను. నిన్న కూడా ఏదో గౌడు యాదవులు కూడా వాడుతున్నారండి, వాడినంత మాత్రాన అంటే వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు వాడుతున్నారండి. కానీ మనం చెప్పింది ఏంటంటేనండి, అది మరో మరుపులో చెప్పిన కుల వ్యవస్థ ఏంటంటే, ఒక హరిజనుడు ముట్టుకున్నాడని ఆ గ్లాస్ తీసుకెళ్లి పాతి పెట్టిన సద్బ్రాహ్మణుడు చివరికి ఆ గొయ్యిలోంచి తీసి ఆ గ్లాస్ తో మంచినీళ్ళు తాగుతాడండి. ఇది మనం ఇచ్చిన మెసేజ్. అక్కడ
టాపిక్ మారుస్తున్నాను ఇప్పుడు. చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు భిన్న రుచులు, అది డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆల్ టుగెదర్, కానీ వీరిద్దరికి కథ సంభాషణ రాసేటప్పుడు మీరు అభిమానుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే కథకి న్యాయం చేస్తారా, లేకపోతే హీరో హీరో ఎలా యాక్ట్ చేయగలడు అని చూస్తారా? మీ ఎవరు, హూఇస్ ద టాప్ ప్రయారిటీ మీ ఉద్దేశం, అభిమానులా, హీరోనా, లేకపోతే కథ?
అసలు అభిమానులు అనేది ముందు కథ రాసినప్పుడు మనం ఆలోచించమండి, కథ ఈ హీరో బాడీ లాంగ్వేజ్ సరిపోతుందా లేదా అని ఆలోచిస్తామండి. ఒక హీరో ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు డిఫరెంట్ హీరోస్ అని మీరు అన్నారు, కానీ మా దృష్టిలో ఇద్దరు మంచి మాస్ హీరోలండి. అంటే ఒకే పాత్ వాళ్ళిద్దరిది. అయితే ఇప్పుడు మేము రామారావుని ప్రేమించినట్టు, కొంతమంది నాగేశ్వరరావుని ప్రేమించినట్టు, కొంతమంది కృష్ణ గారిని అభిమానించినట్టు, అలా చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఎవరి అభిమానులు వాళ్ళకు ఉన్నారండి. అయితే వాళ్ళ అభిరుచులకి సినిమా మొదలైనాక మొదలెడతామండి. అంటే ఈ కథ అంతా ఈయన బాడీ లాంగ్వేజ్ కి వచ్చేది ఇది హిట్ అన్నాక వాళ్ళని ఆనందపరచడం కోసం, అభిమానుల కోసం, సినిమా అంతా అభిమానుల కోసం ఉండదండి. కొన్ని ఐటమ్స్,
ఓకే,
కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయండి వాళ్ళ కోసం. కాబట్టి ఇద్దరు మాస్ హీరోలు కాబట్టి, కానీ పెర్ఫార్మెన్స్ లో ఎవరి బాడీ లాంగ్వేజ్ వాడదండి. ఆ బాడీ లాంగ్వేజ్ దృష్టిలో పెట్టుకుని వస్తాం.
అంటే ఇప్పుడు ఏదో ఫేమస్ డైలాగ్ ఉంది, ఏ చిత్రం లేదని నాకు తెలియదు, సమరసింహారెడ్డి అనుకుంటాను, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా అంట డైలాగ్. అంటే అది అభిమానుల కోసం రాసిన డైలాగ్.
అది అసలు అప్పుడు మీరు నమ్మరండి, ముందు ఎయిటింగ్ లో తీసేసిన డైలాగ్ అండి. అది ఎయిటింగ్ లో తీసేస్తే నేను వెళ్ళి ప్లీజ్ గోపాల్ ఉంచు, అది నాకు ఎందుకు పడుతుంది అనిపించామంటే, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా అనేది కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుందేమో. అంటే మూడ్ లో తన తండ్రిని వాళ్ళందరినీ చంపిన మూడ్ లో వచ్చిన మనిషి మాట్లాడకుండా నరికేస్తే బాగుంటుందన్న ఆలోచన అసలు డైలాగే తీసేపోయారండి అక్కడ. అంటే టెంపో ఆఫ్ ది ఫిలిం డ్రాప్ అవుతుందని నేను రిక్వెస్ట్ చేశాను బి గోపాల్. అది తీయొద్దు గోపాల్, నేను మనసుపడి రాశాను ఆ మాటని. సర్లే గురువు గారు అని ఉంచేశాడు. అది ఇవాళకి కూడా ఫేమస్ అలాగే పట్టేసిందండి. ఇవి ఇలాంటి ఇవాళే కాదండి, నాగేశ్వరరావు కూడా నాకు చెప్పారండి, నిలువే వాలుకల దాన పాట తీసేయమని నేనే అడిగాను గోపాలకృష్ణ అని. అలాగే మీకు తెలిసే ఉంటుంది, ఎరువాక సాగారో పాట తీసేసి ముందు తర్వాత యాడ్ చేశారండి, రిలీజ్ ముందు తీసారండి. ఎవరో రిక్వెస్ట్ చేశారండి, కొసరాజు గారు ఎవరో వెళ్ళి, ఎవండి పాపం కొత్త అమ్మాయి ఫస్ట్ టైం నటించింది, ఒక్క మాణిక షో దాకా ఉంచండి పాపం నటించి పేరుంటుంది తప్ప ఉండదు అనుకుంటే, మాణిక షోలో బల్ల మీద నిలబడి డాన్సులు ఆడటం మొదలెట్టారు ఆ పాటకి.
అద్భుతమైన
పొరపాటు చేసి ఉండే వాళ్ళం మనం అని వాళ్ళు అనుకున్నారండి. అట్లా ఎవరు ఇక్కడ ఏది క్లిక్ అవుతుందని తెలిస్తే అందరూ సక్సెస్ చేస్తామరా మోహన్ గారు. అదే విచిత్రం, ఎక్కడ సక్సెస్ ఉందనేది ప్రపంచంలో భగవంతుడికి తప్ప మానవులు ఎవరికి తెలియదు. ఇది ఎందుకు ఆడిందని ఇప్పటికి అడిగి రావడం ఎందుకు ఆడిందని అడిగినాళ్ళు ఎంతమందో నాకు తెలుసు.
నేనే అడుగుతున్నాను, చెప్పండి ఎందుకు ఆడింది.
అందులో ఉన్న వినోదం అండి, ఆ రోజున ఒక్కొక్క ట్రెండ్ లో ఒక వినోదం అండి. అసలు మీరు 2 గంటల 15 నిమిషాలు థియేటర్ లో ఉన్నారనేది తెలియకుండా అందులో ఉన్న పాటలు మాటలు జంజాల గారు అద్భుతమైన రచన అండి.
కానీ అదే సినిమా ఈ రోజుల్లో అంత గొప్పగా అనిపించదు. అదే యమగోళ డిఫరెంట్,
ఎందుకంటే మేము నిలబెట్టి డ్రామా గాని రామారావు గారికి ఉండే యూజువల్ ఫైట్స్ గాని ఆ లెంగ్డీ డైలాగులు అలాంటివి లేకపోయేసరికి ఎందుకు ఆడింది అనుకుంటారండి. అంటే అభిరుచులు నేను థీసిస్ లో రాసినట్టు 8 రకాల ప్రేక్షకులు ఉన్నారండి అక్కడ. వాళ్లలో 4 నచ్చిందంటే 100 రోజులు, 6 నచ్చితే 150, 8 నచ్చితే 200 దాటిపోతుంది.
అయితే మీకు థీసిస్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు వీ విల్ గెట్ ఇన్ టు యువర్ డిసర్టేషన్ అండి, థీసిస్ గురించి. శ్రోతలకు తెలియదు కాబట్టి అందరికి తెలుసో లేదో, కానీ ఈ విషయం శ్రోతల కోసం చెప్తున్నానండి. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ డిగ్రీ కోసం చేసిన డిసర్టేషన్ అంటే సిద్ధాంత గ్రంథం, తెలుగు సినిమా సాహిత్యం, కథ, కథనం, శిల్పం. ఇది నేను చదివానండి, అంటే పూర్తిగా చదవలేదు, ఇంకా ఒక 20% అట్లా మిగిలి ఉంది. ఇది ఈ అంశం మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి నాకు, కొన్ని ఇంటర్వ్యూలో విమర్శగలిగిన ప్రశ్నలు అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక ప్రశంసలండి. నేను యాజ్ ఎ ప్రొఫెసర్ నేను 3 పిహెచ్డీ స్టూడెంట్స్ ని ప్రొడ్యూస్ చేశాను సోఫార్. అది ఎంత శ్రమో నాకు తెలుసు, థీసిస్ అలాంటిది రాయటం అనేది. అది అంటే నేను పిహెచ్డి చేశాను, నేను 3 స్టూడెంట్స్ ప్రొడ్యూస్ చేశాను కాబట్టి ఎంత శ్రమో అది అన్నది హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు రాసింది క్లుప్తంగా చెప్పాలంటే మీరు రాసింది చాలా ఆసక్తికరమైన ఉద్గ్రంథం, శ్రోతలకు కూడా హైలీ రికమెండ్ చేస్తాను. ఇది పరుచూరు గోపాలకృష్ణ గారు రచించిన తెలుగు సినిమా సాహిత్యం, కథ, కథనం, శిల్పం. సరే దీని మీద నాకు కొన్ని ప్రశ్నలు, అంటే ఇది మోస్ట్లీ ఇంటలెక్చువల్ టైప్ క్వశ్చన్స్ అండి, మీరు సిద్ధంగా ఉండాలని అడుగుతాను. ఓకే, అయితే మీకు శ్రోత కోసం ఇందులో ఒక మీ ముందు మాటలో నుంచి కొన్ని మాటలు చదవాలండి. అది చదివి మీరు విన్న తర్వాత మీ రియాక్షన్, ఐ వాంట్ టు క్యాప్చర్ దాట్.
అలాగే
ఈ గ్రంథంలో ముందు మాట గోపాలకృష్ణ గారు ఇలా రాశారు, ఇది యజ్ఞం కాదు, ఇది తపస్సు కాదు, ఇది తపన. తల్లి కోరిక తీర్చాలన్న తపన. వయసు మీద పడుతోంది, 5 పదులు దాటేశాయి. నేనుండగా నీ పేరు ముందు డాక్టర్ అని చూడలేనా అని ఎంతమంది తల్లులు ఎందరు కొడుకులను అడిగారో తెలియదు, కాని మా అమ్మ నన్ను అడిగింది. తనకు 7 పదులు వయసు దాటాక అడిగింది. ఈ పరిశోధన యజ్ఞానికి పూనుకోవడానికి అసలు కారకురాలు ఆ అమ్మే. ఒక ప్రక్క సినిమాలు, ఇంకో పక్క కార్మిక సమాఖ్య కార్యక్రమాలు, ఇంకో వంక తెలుగు విశ్వవిద్యాలయ బాధ్యతలు, చివరన అధికార భాషా సంఘం బరువు బాధ్యతలు, ఎన్నో ఎన్నెన్నో నా సంకల్పానికి మేరు పర్వతంలో అడ్డుపడ్డాయి. ఒక్కటేనండి, నేను దీని గురించి నేను చెప్పేది, మీరు సాటి పిహెచ్డి పట్టాదారుడిగా, కన్నతల్లిని గౌరవించే తనయుడిగా మీరు రాసిన ఈ మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీరు సాధించిన దానిలో, కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, మీరు సాధించిన దానిలో ఏం తక్కువైందని మీ అమ్మగారు మిమ్మల్ని పిహెచ్డి చేయమని అడిగారు, కుతూహలంతో అడుగుతున్నాను, చెప్పండి ప్లీజ్.
అది ఏంటంటేనండి, మా అమ్మగారికి వెంకటేశ్వరరావుని ఇంజనీరింగ్ చేయాలని, నన్ను డాక్టర్ చేయాలని చిన్నప్పుడు కోరిక. ఇందాక మీరు గొడ్డల కాపర్ అన్నారే, అదే పుస్తకంలో 200 నాట్అవుట్ పుస్తకంలోనే ఒక మాట కూడా ఉంటుందండి. నేను పుట్టి ఉయ్యాల్లో ఉన్నప్పుడు మా బంధువులు ఆవిడ ఒక ఆవిడ వచ్చి, పోన్లేవే హైమాలు, హైమాలు అంటే మా అమ్మ పేరు హైమావతమ్మండి, పోన్లేవే హైమాలు, మూడోవాడు కూడా కొడుకే పుట్టాడు, 3 కూలికి వెళ్తే 3 కొంచాలు తెస్తారు, ఒక కొంచెం వండుకుంటే 2 కొంచాలు దాచుకోవచ్చు అన్నంటండి. అది మనసులో పెట్టుకుని మా అమ్మగారు ఎలా అయినా బిడ్డలను చదివించాలని, మిమ్మల్ని కూలాళ్ళు అన్నారు, మిమ్మల్ని కూలాళ్ళు అన్నారని ఛత్రపతి శివాజీని తల్లి ఎలా అయితే మొదలకించిందో ఆ రకంగా మమ్మల్ని ఇచ్చేసి చదివించిందండి. కానీ ఆయన ఇంజనీర్ అవ్వలేదు, ఏజీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నేను డాక్టర్ అవ్వలేదు, ఎంఏ తెలుగు చదివి లెక్చరర్ అయ్యారని. కానీ ఆవిడ ఎప్పుడు చూసినా ఆడి ఇంజనీర్ అవ్వలేదు, నువ్వు డాక్టర్ అవ్వలేదు, వాడి ఇంజనీర్ అవ్వలేదు, నువ్వు డాక్టర్ అవ్వలేదని కన్నీళ్ళు పెడతా ఉండేదండి. ఎలాగా అని చెప్పి ఒకసారి నేను అన్నాను, అమ్మ నేను ఎంఏ తెలుగు చదివాను, నేను కనుక సిద్ధాంత వ్యాసం రాసి పిహెచ్డి చూస్తే నా పేరు ముందు డాక్టర్ వస్తుంది అన్న, ఏదో రకంగా నిన్ను డాక్టర్ గోపాలకృష్ణ పిలిస్తే వినాలని ఉంటారా అన్నాను. సర్లే అనుకున్నాను నేను, ఈరోజు సినిమాల్లోకి వెళ్ళిపోయానండి. 70 ఏళ్ల వయసు అప్పుడు మధ్యలో అడుగుతా ఉండేదండి, ఆ రోజు ఎందుకు అడిగిందో, తప్పమని నేను బతికుండగా నీ పేరు ముందు డాక్టర్ అని చూడలేనయ్యా అంది. బాధ వేసిందండి. సరిగ్గా అప్పుడే ఆ గ్రంథంలో నేను రాసినట్టు మా స్నేహితులు అందరం, క్లాస్మేట్స్ అందరూ కలిస్తే మేము అప్పుడు 30 మందిలో దాదాపు 25 మంది డాక్టర్లు అయ్యారండి. ఇరా నువ్వు అర్హత ఉండి నువ్వు ఇలా సినిమాల్లో వెళ్ళిపోయేసా, నువ్వు కూడా చేయొచ్చు కదా అని వాళ్ళు అంటే అప్పుడు తీసుకున్న నిర్ణయం అండి, ఆవిడకి నా పేరు ముందు డాక్టర్ ని చూడాలి అనే కోరిక అలా కలిగిందండి. అంటే కనీసం ఆ డాక్టర్ చేయలేదు. నా కోసం అప్పుడు పొలం అమ్మిచ్చి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టించిందండి. కరెక్ట్ గా ఆ సంవత్సరమే బ్రహ్మానంద రెడ్డి గారు డొనేషన్ కాలేజీలో ఎత్తేసాయండి. చూడండి ఆవిడ కోరిక అలా అలా పోయి ఫైనల్ గా నేను డాక్టర్ పరుచూరు గోపాలకృష్ణ గా ఆవిడ ఆత్మసంతృప్తికి కళ్లతో డాక్టర్ గారు అంటుందండి. ఇప్పుడు నేంటే ఆవిడ ఎంత ఇష్టం, అది ఆవిడ కోరిక అండి.
ఇది నిజంగా చాలా స్ఫూర్తినిచ్చే కథ అండి. అంటే మీరు చేసిన రచనలు అవన్నీ మీకు వేరే, ది గివ్ యూ డిఫరెంట్ ఫేస్, కానీ దిస్ ఈస్ ఎ హ్యూమన్ సైడ్ ఆఫ్ ఇట్. మీ సైడ్ దాన్ని ఎలా అంటారు ఇంగ్లీష్ లో చెప్పండి.
మీకు ఒక విషయం చెప్పాలి, ఇది నేను ఈ విషయాన్ని ఏ సభకు వెళ్ళినా చెప్తానండి. చెప్పి ఏమడుగుతానంటే, నేను ఎంత గొప్ప గ్రంథాన్ని తీసేసి రాశాను అనే దానికోసం చెప్పుకోవట్లేదయ్యా, 52 సంవత్సరాల వయసులో ఒక కొడుకుని ఒక తల్లి నువ్వు ఇలా చూడాలని కోరితే నేను నిర్వర్తించాను ఆ పనిని. నా ఎదురుగా మీరు 10 ఏళ్లు 15 ఏళ్లు 20 ఏళ్ల పిల్లలున్నారు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని కోరుకుంటారు. నా పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు తల్లిదండ్రులు కోరిక తీర్చడం కోసం మీరు పెద్దవాళ్ళు అవ్వండి అని చెప్తూ ఉంటారండి.
నేను అందుకే చెప్తున్నాను స్ఫూర్తినిచ్చేది అనేది, అది యాజ్ ఏ
ఉదాహరణ కూడా చెప్తే ఇంకా అర్థమవుతుంది.
దట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐఎమ్ బ్రింగింగ్ దిస్ అప్. అది నిజంగా మీ తల్లిదండ్రులు గర్వించదగ్గర తనేలండి మీరిద్దరు. ఇక మీ సినిమా, మీ థీసిస్ గురించి ప్రశ్నలు. సినిమాలలో కథ లేక కథా వస్తువు, కథనం, శిల్పం ఇవంటే ఏమిటి, కొంచెం వివరిస్తారా? కథ, కథనం, శిల్పం.
ఏం లేదండి, సినిమా కథకి ఈ కథకి పెద్ద తేడా లేదండి, రెండు ఒకటే కథలు. కాకపోతే ఏంటంటే కథాంగాలన్నీ కూడా సినిమాలో కథలో కలిసిపోతాయండి. అందుకే నేనేం చేశానంటే, మీరు నా థీసిస్ 75వ పేజీలోకి వెళ్తే అనేక అంశాలను ఏకోన్ముఖం చేసుకుని స్వయం పరిపుష్టమై సృజనాత్మకమై జనరంజకమై నేపథ్య సంగీత సాహిత్య అభినయ ఛాయాగ్రహ ప్రక్రియ సినిమా కథ అన్నానండి. అంటే మామూలు కథలో అవన్నీ మీ కంటితో మీరు ఊహించుకోవాలి. ఇప్పుడు పత్రికలో కథ ఉందండి, సినిమా మీద కథ. అందుకే నేను తీసుకున్న మాట, నేను మొట్టమొదటి థీసిస్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చూసినా ఆ కథకి ఈ కథకి లక్షణాలన్నీ ఒక్కలానే ఉన్నాయండి. ఇంకా నేను కొత్తగా రాసేది ఏంటి అని ఆలోచించి అప్పుడు ఆలోచన వచ్చిందండి, పుస్తకంలో కథ చదువుతారు సినిమా కథ చూస్తారు అని. ఎప్పుడైతే ఇది చదువుతారు అది చూస్తారు అనే ఆలోచన వచ్చిందో ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు మీకు చదివిన వివరణ బయటకు వచ్చిందండి. అంటే ఏంటండి, ఈ ఇప్పుడు నేను చెప్పిన అంగాలన్నీ పత్రిక కథలో కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఒక సముద్రం ఒడ్డున మీరు ఒక అమ్మాయిని నిలబెట్టి లేకపోతే ఒక అబ్బాయిని నిలబెట్టి షాట్ తీశారు, నాకు వెంటనే కనపడిపోయిందండి వెనకాల సముద్రం ఉంది అలలు వస్తున్నాయని. అదే కథ అయితే మీరు వర్ణిస్తారండి, ఆమె సముద్రం ఒడ్డున నడుస్తోంది అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయని వాతావరణాన్ని వర్ణిస్తుంది. అక్కడ ఇక్కడ వర్ణించడండి, కెమెరామెన్ బంధిస్తాడు ఆ షాట్ ని. అలా సమగ్రంగా ఈ కథలో ఈ అంశాలన్నీ కథనంలో అంశాలన్నీ కూడా దీంట్లోకి వస్తా ఉంటాయండి. అలా ఈ సినిమాలో పాత్రలండి, అక్కడ కథ ఏంటండి, అతను కళ్ళెర చేశాడు ఎదుటి మనిషి గదగద ఉరికిపోతున్నాడు అంటారండి. అది మీరు ఊహించుకుంటారండి. కానీ ఒక ఎన్టీ రామారావు ముఖం మీద కెమెరా పెట్టి చెండ శాసనంలో ఆయన కళ్ళెర చేస్తే ఎదుటి మనిషి ఉనుకుతా అంటే అది దృశ్యం మీకు ఇస్తానండి. అది అర్థమైంది కదా, అక్కడ చదవటానికి ఇక్కడ చూడటానికి. చదవటం అనేది పండితులు మాత్రమే చేయగలరండి, చూడటం అనేది పామరులు కూడా చేయగలరండి. కాబట్టి సినిమా కథ సారథి నేను, పత్రికలో సాహిత్యంలో కథ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆనందిస్తారండి. ఇది ఈ తేడాలతో నేను కథను గురించి రాయటం జరిగింది.
మరి కథనం,
కథనం అనేసరికి స్క్రీన్ ప్లే అండి. దీనికి ఇప్పటికీ చాలా మందికి స్క్రీన్ ప్లే అంటే కొంత కన్ఫ్యూషన్ ఉందండి. చాలా మందికి సినిమాల్లో ఉంటూ కూడా ఉంటా ఉంటుందండి అది. కానీ ఇది ఏంటంటే సింపుల్ గా శ్రోతలందరికీ అర్థం అవ్వాలంటే బొమ్మలు చెప్పే కథ స్క్రీన్ ప్లే అండి. బొమ్మలు చెప్పే కథ, గోడ మీద బొమ్మ అని కూడా అనేవారన్నారు. అంటే ఏంటండి, ఒక 24 ఫ్రేములు కదులుతూ అక్కడ ఒక కథని మీకు నడుపుతున్నాయండి. కాబట్టి ఈ బొమ్మలు చెప్పి చల్ల చిత్ర అంటే చెలించే చిత్రాలు చెప్పే కథ స్క్రీన్ ప్లే అండి. అంటే ఏమైంది ఇక్కడ, ఇందాక మీకు చెప్పినట్టు ఆ సముద్రం ఆ షాట్ కనపడిందండి. ఒకటి మన మనిషి ఇలా చూస్తా ఉంటాడండి, ఎదురుగా ఇతన్ని భయపెట్టే మనిషి వస్తా ఉంటాడు, రైలు దర్దర్దర్దర్దర్దర్దర్దర్దర్ వెళ్తున్నట్టుగా సౌండ్ వేస్తా ఉంటుంది రీరికార్డింగ్. ఏం ఎఫెక్ట్ వచ్చింది మీకు, ఆడి గుండెల్లో రైలు పెరిగెత్తున్నాయని ఎఫెక్ట్ వచ్చేసింది. నేను రాయలా కానీ మామూలు అతను కూడా తెలిసిపోయింది అది పరిగెత్తాడంటే ఆ గుండె చప్పుడు. అలా ధ్వని, వాతావరణం, పాత్ర యొక్క అభినయం అండి. నిన్ను నవల చదివినా ఏడుస్తారు, కథ చదివినా ఏడుస్తారండి. ఇక్కడ నా ఈ 2-3 పేజీలు చదివితే వచ్చే మీ బాధ, అక్కడ ఒక సావిత్రి గారు ఒక అఖిలే నాగేశ్వరరావు గారు అలాంటి నటులు నటించినప్పుడు ఒక షాట్ తో ఇచ్చేస్తారండి. నేను
అదే
కథాన్ని ఉత్పత్తి చేస్తానని నటుడు అక్కడ. కాబట్టి ఆ కథనం అనేసరికి మీకు ఎన్ని పాయింట్లకు వెళ్ళిపోయామండి మనం, అభినయంలో ఆ వరుసలోకి వెళ్ళేసరికి అండి ఆ లిస్ట్ అంతా చెప్పాల్సి వస్తుందండి మనకి. అంటే కథనంలో కథ ఉంటుంది, పాత్ర ఉంటుంది, అభినయం ఉంటుంది, సంభాషణ ఉంటుంది, ధ్వని ఉంటుంది, సంఘటన ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, సన్నివేశం ఉంటుంది, దృశ్యం ఉంటుంది. ఇవన్నీ కలిపి దృశ్య మాలిక అవుతుంది. మళ్ళీ చిత్రకథ అంటే సంభాషణ రాసేప్పుడు రచయిత రాసే పక్క ఎడం పక్క రాసేది ఉంటుందండి, దీని మీద తెర కథగా చేసి దర్శకుడు చేసే పాయింట్లు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపితే స్క్రీన్ ప్లే.
చెప్పిన 3 అంశాల్లో మీ థీసిస్ మీద శిల్పం, శిల్పం గురించి ఒక
అనేది ఒక విచిత్రం అండి. ఇప్పుడు అకురాడు బలి అందంగా ఉన్నాడు అంటారండి, అదే శిల్పం. అంటే ఎక్కడ చూశారు, కలర్ చూశారా, కళ్ళు చూశారా, ముక్కు చూశారా, టోటాలిటీ. ఆ టోటాలిటీనే శిల్పం అంటారండి. అయితే సినిమా శిల్పం రాయటానికి నేను 6 నెలలు 6 మాసాలు ఆగిపోయానండి. 6 మాసాలు ఆగిపోయి ఎలా రాయాలి దీన్ని ఎట్లా అని ఆలోచించుకుంటా అంటే, అప్పుడు నేను తెలుగు యూనివర్సిటీలో ఉండేవాడినండి. ఒక గణపతి గారికి అప్పుడు స్థపతి, ఆయనకి డాక్టరేట్ ఇద్దామని ఆలోచించి ఇంటికి వచ్చేవాడిని. బుద్ధుడు విగ్రహం చెక్కిన ఆయన. మేము వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు నాకు ఫోన్ చేసి, గోపాలకృష్ణ గారు అది ఆ శిల్పాన్ని చెక్కి, బుద్ధుడి శిల్పాన్ని చెక్కింది గణపతి స్థపతి కాదట, పెరుమాళ్ల స్థపతి అటండి అన్నారు. అదేంటండి ఆయన పేరు కదా మన అందరం చదివాం అప్పుడు అంటే, ఆయన రూపొందించారంటండి ఈయన చెక్కాడు అన్నాడు. అప్పటిదాకా చంద్రశిల్పంలో మన పడిబండ్ల మానసరం గారు నా గురువు అండి. ఆ గురువు చెప్పినటువంటి మాట నాకు అర్థం కాక తనుకుంటున్నానండి, ఏంటి రెండెందుకు ఉంటాయి శిల్పంలో, రెండు ఉండకూడదు కదండి, ఒకటే కదా శిల్పం అంటే ఉండాలి అనేటువంటిది చూసుకుంటున్నానండి. చూసుకుంటూ ఏంటి శిల్పం ఏంటనేది ఆ రోజున ఫస్ట్ టైం నాకు అర్థమైందండి. అంటే మానసికంగా చేసేది ఒకటి, అభ్యాసంతో చేసేది ఒకటి అనేది అప్పుడు నాకు ఫస్ట్ అవగతం అయిందండి. అది అంటే ఈ మానసికం అంటేనండి, నేను దాన్ని పెట్టిన ఎవరికంటే డైరెక్టర్ కండి, రచయిత కండి, అభ్యాసం ఏమో దర్శకుడు అండి. అంటే ఒక మనసు తపస్సుతో రచయిత ఆలోచించి రాసిన దానికి ఆయన దాన్ని, అంటే వాళ్ళు చెక్కేవాళ్ళు ఒకళ్ళు, రూపొందించే ఒకళ్ళు, అలా ఉంటుందండి. అలా ఆ శిల్పాన్ని నేను అర్థం చేసుకోవడం జరిగిందండి. అంటే ఒక సంభాషణలో ఒక డైలాగులో అన్న ఉంటుంది, దీనిలో ఇందాక ఏదైతే మీకు వరుసనే ఒక చదివానో కథనంలో ఉంటాయని, ఆ కథనంలో ఉన్నాయన్నీ కూడా దీనిలో ఉంటాయండి. ప్రతిదాని శిల్పం ఉంటుందండి, మీకు అది చెప్పాలంటే 5-6 గంటలు పడుతుంది.
ఓకే, అంటే నేను జస్ట్ శ్రోతల కోసం బ్రీఫ్ గా అదే కొంచెం శిల్పం అంటే ఐడియా ఉండటం కోసం అడిగినది. దృశ్య కావ్యం, సినిమా అంటే దృశ్య కావ్యం, అది ఒక మానవ శరీరంతో పోలిస్తే దాని చర్మం నటులు, గుండెకాయ దర్శకుడు, మెదడు రైటర్ అందాం. అంటే అది ఒక ఎనాలజీ, నేను ఎప్పుడో ఐ కేమ్ అప్ విత్ దట్ ఎనాలజీ. కాకపోతే మన ప్రేక్షకులందరూ మొత్తం ఫుల్ క్రెడిట్ అంతా చర్మానికే ఇస్తున్నారు, అది ఎంతవరకు సమంజసం?
అది ఇవాళ మనం చేసిందేం కాదండి, శ్రీరాముడిని సృష్టించింది వాల్మీకి, వాల్మీకిని ఎవరు ఆరాధించట్లేదుగా, శ్రీరాముడిని ఆరాధిస్తున్నారు. అలాగే హీరో కూడా సినిమాల్లో.
సో రచయితగా మీరేమి నచ్చుకోరు దానికి?
అదే మేము ఆనందపడతామండి. మీకు నేను ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఒక సినిమా రచయిత, ఒక మేస్టారు, ఒక తాపీ మేస్త్రి ఇలాంటి వాళ్ళందరూ నండి వాళ్ళ ప్రోడక్ట్ చూసి గర్వపడే మనుషులండి. ఇప్పుడు తాపీ మేస్త్రి ఒక 5 కోట్లు ఇల్లు కట్టాడు అనుకోండి, ఆనందంగా బయట నుంచి చూస్తా ఉంటాడండి. మీరు అడిగారు అనుకోండి, ఇల్లు నేనే కట్టానంటాడు తప్ప ఇల్లు నాది కాదని ఏడవడండి. అలాగే ఓ మేస్టార్ ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి వీటిని నేనే ఆల్దిద్దిచ్చా అంటాడండి, కానీ తను ముఖ్యమంత్రి అవ్వలేదండి. అలాగే ఓ సినిమా రచయిత కూడా, ఈ సినిమా నాదే, ఈ సినిమా 300 రోజులు ఆడతాండి, ఇది నేనే రాశా అనే సంతృప్తి పొందుతున్నారు తప్ప దాంట్లో హీరో నేను కాదు, నేను దర్శకుడు కాదు, నేను ఇది కాదు, నిర్మాత కాదని ఇప్పుడు ఫీల్ అవ్వకండి.
కానీ మీరు కొందరు నాలాంటి ఉలిపికట్టలు ఉంటారండి, నేను సినిమా చూసినప్పుడు ఆ డైలాగ్స్, ఆ డైరెక్షన్ అవన్నీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు.
వాళ్ళు ఆరాధించేవాళ్ళు డెఫినెట్ గా కొంత పర్సంటేజ్ ఉంటుందండి, సాంకేతిక నిపుణులు ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, వాళ్ళందరూ మేమంటే ఎందుకండి ప్రాణం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగా రాస్తామనేగా.
అవునండి,
మరి అది మమ్మల్ని అభిమానిస్తున్నట్టేగా వాళ్ళు.
అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఈ కథా వస్తువు విషయానికి వచ్చి, సామాజిక చైతన్యానికి సంబంధించిన సినిమాలు లైక్ క్వైట్ ఆపోజిట్ స్పెక్ట్రమ్ లో ప్యూర్ ఎంటర్టైనర్స్ అండి, వీటిలో దేనికి చిరాయువు?
చిరాయువు అంటేనండి, డబ్బులు తెచ్చేదేమో మీరు చెప్పిన ఉండదండి వినోదం, పేరు తెచ్చేదేమో ఉన్నదండి. కానీ ఇప్పుడు ఒక మాల పిల్ల ఉందనుకోండి, ఇప్పటికీ పేరు అలాగే నిలబడిపోతుంది శాశ్వతం, అంటే ఆయుష్ ఉందండి. మాలపిల్ల అనగానే నన్మని మీకు గుర్తొచ్చేస్తుందండి, అది గొడవలు గారి పేరు, ఇవన్నీ మీకు వచ్చేస్తా ఉంటాయి అట్లా. అలా ఒక రైతు బిడ్డ ఆడకపోయినా కూడా దాన్ని చెప్పుకుంటానే ఉన్నాం. ఇప్పుడు దాన్ని ఆడపోవడం అంటే బ్యాన్ చేశారండి ఆ రోజుల్లో. అలా అవి కథా వస్తువులతో కూడినండి, వినోదాత్మకం. ఇప్పుడు అడిరాముడు అయితే ఇప్పుడు ఈ టీవీ మీడియా వచ్చినాక వాటి లైఫ్లు అన్ని ఒకటి అయిపోయినాయండి. ఎందుకంటే మీరు చూస్తా అప్పుడు ఎక్కడో థియేటర్లో వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పాత సినిమా థియేటర్లో వేయట్లేదు కదండి. ఇప్పుడు
అవునండి
టీవీలోనే చూస్తున్నాం కాబట్టి రెండు ఈక్వల్ అయినాయి. కానీ చిరాయువు మాత్రం ఎప్పుడు కథా వస్తువు గొప్పగా ఉండేది. ఎందుకంటే సాహిత్య ప్రయోజనం, కావ్య ప్రయోజనం అనే మాట పుట్టిందే కావ్యానికి ఒక ప్రయోజనం ఉండాలని చెప్పడానికండి. ప్రయోజనం లేని సాహిత్యం శూన్యంతో సమానం అండి.
ఇప్పుడు మీరు రాసిన సినిమాల్లో కొన్ని అంటే స్లైట్లీ డిఫరెంట్ టాపిక్ అండి, హాలీవుడ్ మూవీస్ లో గాని తెలుగు సినిమాల్లో గాని హిందీ సినిమాల్లో గాని కొన్ని కొన్ని డైలాగ్స్ అట్లా చిరస్మరణీయంగా ఉండిపోతాయండి. ఉదాహరణకి పాతాళ భైరవిలో సాహసం సేరా రాకుమారి దక్కేనురా అంటాడు, అలాగే మాయాబజార్లో కొన్ని ఉన్న యమగోల్లో ముత్యాల ముగ్గులు, అలాగే మీరు రచించిన సినిమాల్లో ఈ కొన్ని చిరస్మరణీయమైన డైలాగ్స్ కొన్ని అంటే ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని డిస్కస్ చేశాం, మీరు మీరు బాగా సంతృప్తి రచయితగా సంతృప్తి
రోజంతా అన్నం తినకుండా ఆ డైలాగ్ చూసుకుని మురిసిపోయిన డైలాగ్ ఈ చరిత్ర దేశరాతలో ఉంటుందండి. కనురెప్ప కిందికి దిగితే వినయం, పైకి లేస్తే విప్లవం, రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది అని డాట్ క్యాపిటల్ మొత్తం ఈ డైలాగ్ లో రాశానని ఆనందపడ్డానండి.
బాగుందండి. ఎలాంటి ఇంకా
చాలా అంటే ఎక్కువ కమర్షియల్ డైలాగులు ఎక్కువ
ఉన్నాయి.
ఇప్పుడు తరం మొత్తానికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మా మనవడ వయసాడు కూడా కంటి చూపుతో చంపేస్తాయి ఇట్లాంటి మా మాటల మీద. మొక్కేగా దాన్ని పీకి పారేస్తే పీకకు వస్తా అని చిరంజీవి గారు ఇటు వెళ్ళిపోయారండి వీళ్ళు. నిజంగా సామాజిక పరమైనటువంటి డైలాగులు మీకు మేమే పశువులు వారి అక్షరాలు అని ఓ బుక్ వేయాలనుకుంటున్నామండి ఆ డైలాగులన్నిటితో.
తప్పకుండా అండి, నేను కొంటాను.
సమాజానికి ఉపయోగపడిన డైలాగులు ఏంటి సరదాగా ఇలా ఉపయోగాలు ఉండిపో. ఇప్పుడు సాహసం సాయిరా డెంబక రాజకుమార్ లభించున్నా అనేది సమాజానికి ఉపయోగపడే డైలాగ్ ఏం కాదండి.
కాదు,
సాహసం చేయాలి ధైర్యం రాసే లక్ష్మిలోంచి పుట్టిన డైలాగ్ అది. అంతే కదా,
అది యశ్వరంగారావు గారు డెలివరీ చేసిన దాంట్లో ఉంది పవర్
ఆనందం అట్లా. అలా ఇప్పుడు రాఘోపాలరావు ఏంటో ఆకాశంలో మడ్ర జరిగినట్లేదు ఎర్రగా ఉన్నాడు అని డిక్కీలో దొంగ పెట్టేస్తాను ఇలాంటివన్నీ యూసేజ్లోకి వచ్చినాయండి. ఆ రకంగా అయితే మేము చిరంజీవి గారు రాసిన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవటం విపరీతమైన పాపులర్ అయిందండి. అది అందరు రకరకాలుగా వాడతారు వాటిని అలా. కానీ నిజంగా డైలాగుల పరంగా అయితే మౌన పోరాటం, ఈనాడు, నా దేశం, ఈ చరిత్ర ఈసరాతో, ప్రజారాజ్యం, అలా కొన్ని సినిమాల్లో మన మదర్ ఇండియా అంటే రైతు సమస్యల మీద ఉంటాయండి. అంటే మీకు ఒక డైలాగ్ కాదండి, ఒక 100-150 డైలాగులు దొరుకుతాయి ఆ సినిమాల్లో నేను చెప్పుకుంటాను.
ఇంకొక ప్రశ్న అండి, సోషియో ఫ్యాంటసీస్ గురించి మీ అభిప్రాయం అంటే ఆదిత్య 361 అంటే టైం మెషిన్ లో బ్లాస్ట్ వెళ్ళటం గాని లేకపోతే యమగోళ చనిపోయి యముడి దగ్గరకు వెళ్ళటం అలాగే దేవుడు దిగి వస్తే
అంటే జరగానే జరిగినట్టు భ్రమింపజేయటం. అంటే మనం హీరో లేచి 100 మందిని కొట్టేదాన్ని కూడా అలాగే అంటారు. కానీ అది భ్రమింపజేయటం అండి. నిజంగా కృష్ణదేవరాయల దగ్గరికి వీడు వెళ్ళాలా, నిజంగా మన ఇదేంటి యమగోళలో ఆ పాత్ర యముడి దగ్గరికి వెళ్ళలేదు, నిజంగా యముడు కిందకి దిగి ఐస్ క్రీములు తినడం యమలేలాగా కాబట్టి ఇవన్నీ వాళ్ళ వినోదం కోసం సృష్టింపబడి అనేది నా భావం అండి.
అంటే దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ అది వినోదం ఒక్కటే కాదు, మీరు అదే సోషల్ ఫ్యాంటసీ తీసుకుని ఈ తెలుగు విజయం చాలా
ఇవ్వగలిగానండి. ఇవాళ ఆలోచన ప్రక్రియలో దాన్ని వినోదం ఇచ్చింది కదా, ఆ వినోదం ఇచ్చేదాంతో విజ్ఞానం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రూపమే తెలుగు విజయం మనం ఇప్పుడు తారాలు వేసిన నాటకం అండి. అలా చేయగలిగితే సోషల్ ఫ్యాంటసీలు కూడా గొప్ప అవుతాయండి రేపొద్దున.
చాలా బాగుందండి గోపాలకృష్ణ గారు, చాలా 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 ధన్యవాదాలు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. తెలుగు వన్ రేడియో టోరీ శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ధన్యవాదాలండి చేసినందుకు. నా ద్వారా చాలా మంది శ్రోతలకు ఇది వినిపిస్తున్నందుకు, నా మనసులో ఉన్నటువంటి ఆవేశాన్ని, అభినయాన్ని, భావాన్ని మీ రేడియో ద్వారా అందరూ విని ఆనందపడితే నా జన్మ ధన్యమైనట్టు భావిస్తాను. నమస్కారం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది రికార్డింగ్ ఆపేశానండి.